ఒకటి రెండు చూడండి. సర్వవేదాంత ప్రత్యయం.
సర్వవేదాంత ప్రత్యయం
చోదనాజ్య విశేషాత్.
చోదనాద్య విశేషాత్.
సర్వవేదాంత ప్రత్యయం.
సర్వవేదాంత ప్రత్యయం
చోదనాద్య విశేషాత్.
చోదనాద్య విశేషాత్.
భేదాన్నేతి చేన్నైకాస్.
భేదాన్నేతి చేనైకా
శ్యామపి.
శ్యామపి
భేదాన్నేతి
భేదాన్నేతి
చేన్నైకస్యామపి.
చేన్నైకస్యామపి.
ఇంతవరకు మనం ఈ రెండు సూత్రాల ద్వారా కొన్ని విషయాల్ని ఈ మూడవ అధ్యాయం మూడవ పాదంలో వచ్చేటువంటి విషయాలను తెలుసుకున్నాం. నాలుగు విద్యల్ని కూడా తెలుసుకున్నాం. ప్రాణ విద్య, శాండిల్య విద్య, సత్య విద్య, పురుష విద్య. ఈ పురుష విద్య ఛాందోగ్యోపనిషత్తులో ఉన్నది. ఛాందోగ్యోపనిషత్తులో మాత్రమే కాక దాండినాయన పైంగి రహస్య బ్రాహ్మణములో కూడా ఉంది. అంతేకాదు తైత్రీయ ఆరణ్యకంలో కూడా ఉంది. అంటే అటు బ్రాహ్మణములో ఉంది, ఇటు ఆరణ్యకంలో కూడా ఉంది. ఈ నాలుగు విద్యలు చెప్పిన తర్వాత మనం పర్యంక విద్యను గురించి చెప్పుకున్నాం. పర్యంకం అంటే శయ్య, పడుకునేటువంటి పరుపు. అయితే పర్యంకం అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అంటే, ఈ ఉపాసకుడు బ్రహ్మలోకానికి చేరుకోవటానికి ఒక మార్గం ఉంది, దేవయాన మార్గం. ఆ దేవయాన మార్గంలో ప్రయాణం అవుతూ ఉన్నప్పుడే ఆయన పక్కగా ఒక పర్యంకం మీద బ్రహ్మదేవుడు శయనించి ఉంటాడు. ఆయన్ని చూస్తూ ఆయనతో మాట్లాడుతూ వెళుతుంటాడు. అంతేకాదు కొన్ని సుగంధ ద్రవ్యాలు ఉంటాయి, ఆ సుగంధ ద్రవ్యాల నుంచి వచ్చే సుగంధ సువాసనల్ని కూడా ఆఘ్రాణిస్తూ ఉంటాడు ఈ సాధకుడు. అంటే సాధకుడి యొక్క ప్రయాణం అంతా ఎలా సాగుతుందంటే చాలా ఆనందంగా, ఆహ్లాదకరంగా జరుగుతుంది. అలా బ్రహ్మలోకానికి చేరుకుంటారు. అయితే సాధకుడు తన పుణ్యపాపాలని వదిలేస్తాడు. అయితే ఈ వదలటంలో కొన్ని తేడాలు ఉన్నాయి. కౌశీతికి ఉపనిషత్తు దేహాన్ని వదిలేటప్పుడే పుణ్యపాపాలు వదిలేస్తాడు అని చెప్పడం జరిగింది. పుణ్యం శ్రీమంతులకి, పుణ్యం ప్రియ బాంధవులకి, పాపం శత్రువులకి లేదా ద్వేషించిన వారికి చేరుతుందని కూడా చెప్పుకోవటం జరిగింది. అలాగే శాండిల్య విద్యలో కూడా గుర్రంలాగా రోమాలన్నీ కూడా విదిలించేసినట్లుగా ఈ పుణ్యపాపాలు విదిలించి వెళ్తాడు అని చెప్పడం జరిగింది. ఇక ముండకోపనిషత్తులోనేమో వదులుతాడు, కాకపోతే నదులన్నీ సముద్రంలో చేరి సముద్రాకారంగా మారిపోయినట్లుగా, నామరూపాలు వదిలినట్లుగా ఈ బ్రహ్మలోకానికి చేరి అక్కడ వదిలేస్తాడు అని చెప్పడం జరిగింది. ఇక శాఖ్యాయని ఉపనిషత్తులోనేమో దేహం వదిలేటప్పుడే పుణ్యపాపాలని జీవుడు వదిలేస్తాడని ఇలా కొద్ది తేడాలతోటి ఉంది. వదలటం అన్నింటిలో ఉంది, అలాగే వదిలినటువంటి వాటిని గ్రహించటం కూడా కొన్నింట్లో ఉంది. మరైతే వదలటం తేడాలు ఉన్నాయి కదా, ఎప్పుడు వదులుతాడు? అలాగనే అందుకోవటం అనేటువంటిది రెండింట్లో ఉంది, మరి మిగతా వాటిలో లేదు కదా అని పూర్వపక్షి సందేహాన్ని వ్యక్తం చేస్తే దానికి సమాధానంగా 26వ సూత్రంలో చెప్పబోతున్నారు. మరి 26వ సూత్రం ఏం చెప్తుంది ఒకసారి చూద్దాం. 26వ సూత్రం చూడండి. హానౌతు ఉపాయాన,
హానౌతు ఉపాయాన
శబ్దశేషత్వాత్,
శబ్దశేషత్వాత్
కుశాచ్ఛందస్తు,
కుశాచ్ఛందస్తు
ఉపగాసన ఉపగానవత్,
ఉపగానవత్
తదుక్తం,
తదుక్తం
హానౌతు ఉపాయాన,
హానౌతు ఉపాయాన
శబ్దశేషత్వాత్,
శబ్దశేషత్వాత్
కుశాచ్ఛందస్తు,
కుశాచ్ఛందస్తు
ఉపగానవత్,
ఉపగానవత్
తదుక్తం,
తదుక్తం.
మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి సందేహాలన్నీ తీరటానికే 26వ సూత్రం ఉంది. 25 సూత్రాల వరకు మనం కొన్ని విద్యల్ని గురించి చెప్పుకున్నాం. ఆ సందేహాలు తీరటానికి ఇప్పుడు 26వ సూత్రంలో చెప్తున్నారు. పుణ్యపాపాలను వదిలేస్తారు అని చెప్పినటువంటి శృతిలో జ్ఞాతులు వాటిని అందుకుంటారని మనం అన్వయించుకోవాలి. వదిలేస్తారు అని చెబితే గ్రహించే వాళ్ళు కూడా ఉంటారు. కనుక ఆ గ్రహించటం అనేటువంటిది యాగానికి అంటే వదిలిపెట్టడానికి చెప్పబడింది. అంటే యాగాన్ని మాత్రమే చెప్పినా గ్రహించడం కూడా అన్వయించవచ్చు. అంటే వదలటం చెబితే పుచ్చుకోవటం కూడా చెప్పినట్టే. ఎందుకని? వదిలేవాడు ఉంటే ఇచ్చేవాడు ఉంటే పుచ్చుకునేవాడు ఉంటాడు, పుచ్చుకునేవాడు ఉంటే ఇచ్చేవాడు ఉంటాడు. కాబట్టి రెండు ఉంటాయి. ఒక 10 రూపాయలు నేను తీసుకున్నాను అంటే ఎవరో ఇచ్చారుగా, కాబట్టి ఇచ్చినవాడు కూడా ఉన్నాడు. లేదు, 10 రూపాయలు నేను ఇచ్చాను అంటే ఎవరికి ఇచ్చాను, ఎవరికో ఒకరికి ఇచ్చాను అంటే పుచ్చుకున్నటువంటి వాడు కూడా ఉన్నాడు. అంటే ఇచ్చాను అంటే పుచ్చుకున్నవాడు ఉన్నాడు, పుచ్చుకున్నానంటే ఇచ్చినవాడు కూడా ఉన్నాడు. కనుక ఆ సూత్రాల్లో చెప్పకపోయినా వాళ్ళు వదిలేరు అని అంటే పుచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారని, రెండిట్లో చెప్పారు, రెండిట్లో చెప్పలా, చెప్పనంత మాత్రాన అక్కడ లేరని కాదు, ఖచ్చితంగా ఉన్నారు. యజ్ఞంలో కుశల్ని వాడాలి అంటే దర్భలు వాడాలి. యజ్ఞం చేసినప్పుడు దర్భలు వాడతారు. ఈ విషయం ఒక శాఖలో చెప్పారు. అయితే ఏ కుశలు వాడాలనో, ఏ దర్భలు వాడాలనో మరొక దానిలో చెప్పారు. అంటే ఏ దర్భలు వాడాలో చెప్పారు కనుక దీన్ని మొదటిదానికి తీసుకెళ్ళి దర్భలు వాడాలి, ఏ దర్భలు వాడాలి, ఫలానా దర్భలు వాడాలి అని అర్థం చేసుకోవాలి. కనుక మరణ సమయంలో వదిలినటువంటి పాప పుణ్యాలని జ్ఞాతులు స్వీకరిస్తారు, దీనిలో ఏ రకమైనటువంటి సందేహం లేదు అని మనం ఇక్కడ గ్రహించాలి. మరో సందేహం కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక సందేహాన్ని చెప్పారు, మరో సందేహం ఉంది. క్రమముక్తి ద్వారా బ్రహ్మలోకానికి వెళ్ళేటువంటి జీవుడు పుణ్యపాపాలను వదిలిపెడతారు అని చెప్పారు. అయితే ఎప్పుడు వదిలిపెడతారు? మరణ సమయంలోనా, దారిలోనా, చివరికి ఆ బ్రహ్మలోకం చేరినప్పుడా? ఎందుకంటే ఇక్కడ మరణం, దారిలో వెళ్ళటం, బ్రహ్మలోకం చేరటం. మరి మరణ సమయంలో వదులుతున్నాడా, మధ్యలో దారిలో వదులుతున్నాడా, లేక బ్రహ్మలోకాన్ని చేరేటప్పుడు కానీ చేరేటప్పుడు కానీ వదులుతున్నాడా అంటే దానికి కూడా భవిష్యత్తుకి ఉపనిషత్తు చెప్పింది. ఏమని? ఏతం దేవయానం పంధాన, ఏతం దేవయానం పంధాన మాసాద్యగ్నిలోకం ఆగచ్చతి. మాసాత్ అగ్నిలోకం ఆగచ్చతి. అతడు దేవయాన మార్గాన్ని పొంది అగ్నిలోకాన్ని చేరుకుంటాడు అని ప్రారంభించారు అక్కడ. ఇంకా ఉంది, ఆగచ్చతి విరజాం నదీం తాం మనసైవాత్యతి తత్ సుకృత దుష్కృతే విధూయతే. అతడు విరజా నదిని చేరి అంటే బ్రహ్మలోకాన్ని చేరుకున్నప్పుడు మధ్యలో ఒక నది ఉంది, ఆ నదిని దాటాలి, విరజా నది. ఏమిటంటే దీని చరిత్ర ఎక్కువగా వైష్ణవులు చెప్పుకుంటారు విరజా నదిని గురించి. ఎందుకంటే వైష్ణవులది వాళ్ళది జీవన్ముక్తి కాదు, వాళ్ళు క్రమముక్తిని గురించే చెప్పుకుంటారు. అందుకని వైకుంఠానికి కానీ కైలాసం వాళ్ళు చెప్పుకోరు కాబట్టి, బ్రహ్మలోకం చెప్పు కాబట్టి వాళ్ళు వైకుంఠాన్ని చెప్పుకుంటారు. అక్కడ ఉంది విరజా నది, బ్రహ్మలోకానికి ఉంది విరజా నది, కైలాసానికి ఉంది. ఏమవుతుందంటే ఇక్కడి నుంచి పోయేటువంటి జీవుడు జీవభావంతో పోతాడు. విరజా నదిలో స్నానం చేస్తే జీవభావాన్ని వదిలేస్తాడు. ఆ శరీర భావం బాధ్యం, దేహభావన బాధ్యం, అది విరజా నది. అందుకని అక్కడ విరజా నదిని చేరి మనసుతోనే దాన్ని దాటుతూ సుకృత దుష్కృతాలని అంటే పుణ్యపాపాలని వదిలేస్తాడు అని అక్కడ చెప్పాడు. దీన్ని బట్టి పుణ్యపాపాలని మార్గ మధ్యంలో వదులుతాడు అని పూర్వపక్షం చెబుతుంది. అంటే దీన్ని తీసుకొచ్చారు వాళ్ళు, అదే మరణ సమయంలో కాదు, ఆ మూడిట్లో తప్పు చెప్పారు. ఇదిగో కౌశితికి ఉపనిషత్తులో ఇలాగుంది కాబట్టి ప్రయాణం అయిపోయిన తర్వాత మధ్యలో వదులుతాడు అన్నారు. ఇది పూర్వపక్షం చెప్పేటువంటి మాట. దీనికి సమాధానంగా మనకి 16వ అధికరణంలో 27వ సూత్రంలో సమాధానం చెప్పబోతున్నారు. ఆ సమాధానాన్ని మనం రేపు తెలుసుకుందాం. ఈ రోజున వినాయక చవితి సందర్భంగా అందరూ కూడా విఘ్నేశ్వరుడి యొక్క పూజను చేసుకొని ఉంటారు. మరి ఒక్కసారి ఆ పూజను గుర్తు చేయటానికి, వినాయక చవితి పండుగను గుర్తు చేయటానికి, ఆ విఘ్నేశ్వరుడి యొక్క కళ్యాణానికి సంబంధించినటువంటి ఆ పాటని మీ ముందు పాడటం జరిగింది. దానితో కథంతా కూడా మనకి అర్థమవుతుంది. విఘ్నేశ్వరుడి యొక్క పుట్టుక మాత్రమే కాకుండా ఆయన వివాహానికి సంబంధించినటువంటి విషయాలు కూడా మనకి తెలుస్తున్నాయి. అందుకనే ఆ పాటని కాస్త పెద్ద పాట అయినప్పటికీ కూడా చదవటం జరిగింది. దాని నుంచి మీరందరూ కూడా ఎవరు చెప్పాల్సిన పని లేకుండా చక్కగా అర్థమయ్యేటువంటి భాషలో ఉంది కాబట్టి అర్థం చేసుకున్నారు. ఈరోజు అసలు చెప్పకుండా ఉండకుండా ఒక సూత్రాన్ని మనం చెప్పుకున్నాం. ఈ సందేహానికి సమాధానంగా వచ్చేటువంటి సూత్రాలతో పాటుగా కొన్ని అద్భుతమైనటువంటి విషయాల్ని, మనం తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి విషయాల్ని మనం రేపు చెప్పుకున్నాం. ఎందుకంటే ఈ సగుణోపాసన, నిర్గుణోపాసన, క్రమముక్తి, జీవన్ముక్తి, వీటికి సంబంధించి నిన్ననే ఒకరిద్దరు ప్రశ్నలు వేస్తే సమాధానం చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ సమాధానాలనే శాస్త్రయుక్తంగా మీరు తెలుసుకోబోతారు. వాటిని మనం రేపు తెలుసుకుందాం.